సైంటిఫిక్ స్పిరిచువలిజం, విజ్ఞానిక ఆధ్యాత్మికత తెలుసుకోబోతున్నాం. ఇంతవరకు ఇప్పుడు కూడా ఇది జరగలేదు ప్రపంచంలోనే, ఋషులు కూడా ఎప్పుడు దాన్ని చేయలేదు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సైన్స్లో కూడా మొట్టమొదట సైన్స్ వేరు వేరు వ్యక్తులు వాళ్ళ వాళ్ళ ఉద్యోగం ఏదో చేసుకుంటూ ఉండేవారు. ఉదాహరణకి ఎడిసన్ పేరు మీకు అందరికీ తెలియదేమో, ఆల్మోస్ట్ 1000 మంది పేటెంట్స్ తీసుకున్నాడు, కానీ వాడికి ఏం రాదు, చెవులు కూడా వినిపించదు వాడికి. ఏం చేస్తూ ఉండేవాడు అంటే రైల్వేలో న్యూస్ పేపర్స్ ఇస్తూ ఉండేవాడు, అంతే వాడు. చదువుకున్నదేం లేదు వాడు. న్యూస్ పేపర్స్ అన్నీ కూడా రైల్వేలో ఇస్తూ ఉండేవాడు. ఎక్కడో సైన్స్ చేసుకుంటూ ఉంటే ఆ రైల్వేలో ఉన్నటువంటి గార్డ్ అతనికి, సరేలే నా గదిలో నువ్వు చిన్న చిన్న ల్యాబొరేటరీ చేసుకో అని చెప్పాడు. సైన్స్లో 999 పేటెంట్స్ తెలుసుకున్నటువంటి వ్యక్తి, వాడికి మనం చదువుకున్న వాళ్ళు ఏం కాదు సైంటిస్ట్. ఈ కాలం వాడు ఎడిసన్, ఈ కాలం టెలిఫోన్, ఈ సినిమా తయారు చేయటానికి చేసేటటువంటి, అంటే అప్పుడు ఇంకా ఇప్పుడున్నటువంటి సినిమాలు తయారు చేసేటటువంటి ఫిల్మ్స్ తయారవలే, తనే ఏదో చేస్తూ ఉండేవాడు. అలాగే ఎన్నో కనిపెట్టాడు. ఆఖరికి మనకు వచ్చేటటువంటి ఎలక్ట్రిక్ బల్బ్స్ ఆయన కనిపెట్టాడు, కానీ వాడిని చదువుకోలేదు స్కూళ్ళల్లో, అక్కడ కాలేజీలో న్యూస్ పేపర్స్ ఇస్తూ ఉండేవాడు స్టేషన్స్లో. గార్డ్ వాళ్ళని ఒప్పుకున్నాడు కనుక చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చెప్తూ ఉండేవాడు. ఆ ల్యాబొరేటరీ చేస్తూ ఉంటే ఒకసారి జమ్ ఒక ఇది వచ్చి చెవులిపోయాయి అతనికి. తర్వాత చెవులు వినిపించదు ఎడిసన్కి, కానీ దాని తర్వాత కూడా సైన్స్ చెప్తూనే ఉన్నాడు, కానీ అక్కడ చదువుకోలే. అంటే ఇంతో ఇద్దరు విలదారాలలో ఒక టీచర్ దగ్గరగా ఒక సైంటిఫిక్ కాలేజీ లాగా ఇక్కడ నేర్చుకోలే, చదువుకున్నాడు చేసుకున్నాడు. 1999. నాకు పేర్లు కూడా మీకు చెప్పలేను, ఆయన కనిపెట్టినవన్నీ. మెల్లిమెల్లిగా సైన్స్ డెవలప్ అయ్యి ఇప్పుడు ఓ 100 సంవత్సరాల మధ్యలో ఇంకా సైన్స్ తప్ప మీరు చదవటానికి వీల్లేదు. ఇంచేత ఇదివరకు ఎవడో కనిపెట్టింది, ఇంకోటి ఎవడో కనిపెట్టింది, ఇంకోటి ఏదో వేరువేరుగా కనిపెట్టుకున్నటువంటి వాడి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ఎంత ఎక్కువగా వాళ్ళు డెవలప్ చేశారు అంటే ఇంకా ఒకేసారి ఒకడు నేర్చుకోలేడు. ఒకే చోట దాన్ని లంగా ఒక పద్ధతిగా నేర్చుకున్నాకే సైన్స్ గురించి మీరు చెప్పగలరు. సైన్స్ గురించి నేను తెలియజేస్తున్న విషయం అర్థమైంది కదా, మొట్టమొదటి సైంటిస్టులు చేసేది కాదు, ఎవరో చేసేవాళ్ళు. ఈనాటి భాషలో వాళ్ళని సైంటిస్ట్ అంటానికి వీల్లేదు అసలు. ఎడిసన్ మీరేమంటారు? ఓ స్కూల్లో న్యూస్ పేపర్ ఇన్కొట్టున్నటువంటి వ్యక్తి 99 ఎడిసన్ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ మీద కనిపెట్టిన అతనే. ఇవన్నీ వాడు తయారు చేశాడు, కానీ వాడు సైన్స్ చదవలే. కానీ సైన్స్ వాడికి తెలుసు, కానీ ఇప్పటి రోజు ఈ మధ్యనే ఎప్పటివాడో కాదు. మరి అప్పుడే కనుక అతన్ని సైంటిస్ట్ చదవాలి అని ఉంటే ఇవంతా చేయగలిగేవాడు ఆవిడు. కానీ ఇప్పుడు అనేక మంది సైంటిస్టులు కనిపించినటువంటి అనేక నియమాలు ఒక చోట పెట్టాక ఇంకా వాటన్నిటినీ ఒక చోట నువ్వు విధంగా నేర్చుకుంటే తప్ప మీకు కరెక్ట్ సైన్స్ రాదు. మార్పు వచ్చింది అంతే. ఎక్కడో ఇష్టం వచ్చినట్టు వాడి జీవితం ఎలా చేసుకుంటున్నా సైన్స్ డెవలప్ అయ్యాక ఇప్పుడు సైన్స్ ఏమైపోయింది? సైంటిఫిక్ అయిపోయింది. అంటే అర్థం ఏంటి? సైంటిఫిక్ అంటే వాడు చెప్తున్నటువంటి విషయాలు ఒక చోట నేర్చుకుంటే తప్ప ఇంకా సైన్స్లో ముందుకు వెళ్ళలేరు. ఆ మార్పు అర్థమైందా? సైంటిస్ట్లోకి వచ్చినటువంటి మార్పు మీకు అందరికీ అర్థమైందా? సైంటిస్ట్ ఈ మధ్య జరిగింది, ఈ మధ్య అంతా సైంటిస్టులు కూడా ఇప్పుడు స్పిరిచువలిజంలో ఆ సైన్స్ వస్తోంది. సైన్స్ రావటం లే, తేడా అర్థం చేసుకోండి. సైన్స్ అనేది పదార్థానికి సంబంధించినటువంటి విషయాలు. స్పిరిచువలిజం మనస్సు కంటే బయన ఉన్నటువంటి నేరాలు. తేడా ఉంది, పదార్థాలు వేరు. ఇవంతా మనం సైన్స్లో చూస్తున్నటువంటి ఇవి చూసే సైంటిస్టులు ఇక్కడే జీవిస్తున్నారు. ఈ సైంటిస్టులు కనుక మీరు చూసుకుంటే హైడ్రోజన్తో షేర్ చేస్తారు. ఇంచేత సైంటిస్ట్ గురించి మనం చెప్తున్నంత విషయంలో విషయం ఏం చెప్తుంది అంటే పదార్థాల గురించి మనకి తెలుసు. మీకు అందరికీ అర్థమవుతుంది కదా పదార్థం అంటే ఏంటి? మనకి భౌతిక జీవితంలో మనం ఏం కావాలనుకుంటున్నామో దాన్ని మనం తెలుసుకోవటం. పదార్థం అంటే మెటీరియల్. మీకు అందరికీ ఏ మాట అర్థమైంది కదా? కానీ సైంటిస్టులు ఈ విషయం చెప్తూ ఉంటే మన ఋషులు కూడా పదార్థమే చెప్తూ ఉండేవాళ్ళు. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తప్ప ఇక్కడ మనం చెప్పబోతున్నటువంటి శ్రీరామ్ శర్మ ఇస్తున్నటువంటి సైంటిఫిక్ స్పిరిచువలిజం మీకు అర్థం కాదు. ఇంత వస్తున్న వాళ్ళందరూ కూడా ఇంకా రేపటి నుంచి ఈ క్లాస్కి వస్తే అది చదువుకుని రావాలి. ఈ మధ్య చెప్తున్నటువంటి అంటే చెప్పకుండా ఇంకేం రాదు. అలా ఒక్కొక్కళ్ళు నేను చెప్పినటువంటి విషయాలన్నీ వింటూ చెప్పింది మళ్ళా ఏమీ తెలియకుండా సైన్స్ రాదు. ఆ క్లాస్ ప్రకారమే ఈ మధ్య నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఏ రోజు క్లాస్ ఆ రోజు నేర్చుకోవాల్సిందే. చెప్తున్న విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. విజ్ఞానాలు సైంటిస్టులు పదార్థం తెలుసుకున్నారు. పదార్థం అంటే ఏంటి? మెటీరియల్. పూర్తిగా నేర్చుకున్నారు ఈ సైంటిస్ట్ అంతా. వాళ్ళు నేర్చేసుకున్నాక ఇప్పుడు అటువంటి విషయాలు మనం కనుక జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే పదార్థం పట్టుకోగలిగాం. కానీ ఇంకా ఏదో ఉంది, యురేనియం వాటి దగ్గరికి వచ్చేసరికి పదార్థం వాడికి అర్థం అవటం లే. పదార్థం లోపల కొంత శక్తి రావటం గమనించాడు. ఆ శక్తి ఎందుకు వస్తుందో తెలియదు వాళ్ళకి. వస్తోంది. పరమాణువు గురించి చెప్పాను కదా, యాటమ్ ఎనర్జీ గురించి చెప్పారు కదా. వచ్చింది శక్తి చిన్న కణం నుంచి, దాన్నే యాటమ్ అంటాము సైన్స్లో. ఇక్కడుందే యురేనియం, ఇది యురేనియం. ఇక్కడ ఈ పదార్థాలన్నీ అయిపోయింది. ఇంకా వాళ్ళకి ఏం కనిపిస్తుంది? ఎనర్జీ కనిపిస్తుంది, యాటమిక్ ఎనర్జీ కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇక్కడ ఏం చెప్తున్నాం. పదార్థము మొత్తము కూడా ఎంతమంది ఉన్నాయి? 92. ఈ 92 పదార్థాలు, దాన్ని కొంచెం సైంటిఫిక్గా చెప్పదలుచుకుంటే ఎలిమెంట్ అని చెప్తాం. మూలకాలు అని సైంటిఫిక్ చెప్తారు, అది మీరు పెద్ద అవస్థ. పదార్థాలు ఈ 92 ఇవి తయారైన తర్వాత ఇవి యాటమిక్ బాంబ్గా మారుతాయి. అంటే అక్కడ ఏమవుతుందో తెలుసా? ఇంత పెద్ద విధార్థం కాదు, ఒక చిన్న కణము, యాటమ్. దాన్ని కనుక మీరు వాసించగలిగితే ఏమవుతుంది? మొత్తం పదార్థాన్ని మీరు నాశనం చేయగలరు. దీంతో స్టార్ట్ అవుతుంది అది. ఇది యొక్క పదార్థాన్ని కాదు, పడము, యాటమ్ని కనుక మీరు పట్టుకుంటే అక్కడ యాటమ్ దొరకటం లేదు, యాటమిక్ ఎనర్జీ పలుకుతుంది. తేడా అర్థమైందో చెప్తున్నాను అందరికీ. ఇక్కడ కణం లేదు, కణం యొక్క శక్తి ఉంది. పదార్థము శక్తిగా మారింది. కానీ ఎప్పుడైతే ఈ సైంటిస్టులు అందరూ ఈ మూలకాలని, ఈ ఎలిమెంట్స్ని, హైడ్రోజన్ అని, లిథియం అని, రాగి అని, క్యూరీ, మెర్క్యూరీ అంటే పాద, మీకు తెలుసా అది పాదరసం, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఇవంతా అలాంటి పదార్థాలు. మొత్తం ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయవి? అంతే ఉన్నాయి. ప్రపంచంలో ఇంతవరకు నేర్చుకున్నటువంటి మూలకాలన్నీ కూడా 92 కంటే ఎక్కువ లేవు. అందులో 100లో 3 ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. 3, ఆ 3 ఏంటి అంటే హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్. దీన్నే కార్బన్ అంటే బొగ్గి, ఆక్సిజన్ అంటే తెలుసు కదా ప్రాణవాయువు, ఇది హైడ్రోజన్. ఇవి 3 మొత్తము అనేకానేక పైన ఎక్కడో ఎంతెంత ప్రయాణము పైకి వెళ్తూ ఉంటే, ఒక తలం నుంచి ఒక తలం, ఒక తలం నుంచి ఎక్కడికి మీరు వెళ్తూ ఉన్నా ఎక్కువగా కనిపించేవేంటి? హైడ్రోజను, హీలియమే. ఇవి రెండే కనిపిస్తాయి, రెండే కనిపిస్తాయి మీకు సృష్టిలో. సైంటిస్టులు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడంతా ఎన్నో లక్షిస్తున్నాం, కానీ ఉండేవి కనిపించేవి రెండే, ఒకటి హైడ్రోజన్, ఇంకోటి హీలియం. ఈ రెండింటితోనే సూర్యుడు తయారవుతాడు. సూర్యుడు అని మీరు చూస్తున్నారు, ప్రతిరోజు సూర్యుని చూస్తున్నాం కదా. అలాంటి ఎన్ని సూర్యులు ఉన్నారు? కోట్లాది మంది సూర్యులు ఉన్నారు. మనకేం చెప్తున్నారు అంటే ఈ సంసారంలో, ప్రపంచంలో, ప్రపంచం అంటే నేను చెప్తున్నది మన పుదీర్థం కాదు, పుదీర్థం మొత్తం యూనివర్స్ మొత్తం మీద మీరు ఎక్కడెక్కడెక్కడెక్కడికి వెళ్ళిన తర్వాత రేపు చూపిస్తాను వాటిని కూడా, ఉన్నవి రెండే రెండు పదార్థాలు, హైడ్రోజన్, హీలియం. హైడ్రోజన్ మండి మండుతో గతిస్తూ ఉంటుంది శక్తి, మీకు శక్తి వస్తుంది, దాన్నే సరిత అంటాం. అంచేత అక్కడ మనం నేర్చుకున్నటువంటి ఓం భూర్భవ స్వాత సరితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, సైన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. నేను చిన్నప్పుడు హిందీలో ఛందస్సుల గురించి యమాత భాగ అది చెప్పేవాళ్ళు. చూసుకుంటే ఈ ఛందస్సులు మారుస్తున్నప్పుడు కరెక్ట్గా అందరికీ తెలిసేది. మరి ఇప్పుడు మీరేం చెప్తున్నారు? మీరు తెలుగులో ఆ ఛందస్సు తెలుసుకున్నా మంత్రం అదే. మరి దాన్ని మంత్రం అంటావా, భాష నేర్చుకుంటున్నారా? మీరు చదివింది ఏంటి? యమాతా భాజపానలు ఏదో ఆ మాట అన్నారే, అది మంత్రం వచ్చేది ఓంభోగోత్రో దేవధీమే ధీమని అంటూ కూర్చుంటారా ఆ మంత్రాన్ని భాష నేర్చుకోవటానికి? లేకపోతే ఇందాక చెప్పే యమాత భాజ అని ఎన్నో అక్షరాలు ఉన్నాయి కదా, ఈ అక్షరాలన్నీ మీకు కరెక్ట్గా తెలిస్తే ఏదో హస్వ గురు ఏదో చెప్తూ ఉండేవాళ్ళు, ఇక్కడ తక్కువగా ఉంటుంది అక్కడ. ఇది కనుక మీకు తెలిస్తే వాళ్ళు చెప్తూ ఉండేవారు, ఇక్కడ నుంచి తెలిస్తే ఇక్కడ దాని ఎత్తుగా కనిపిస్తూ ఉంటుంది, అక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ మెల్లిగా కనిపిస్తూ ఉంటుంది. అంచేత ఇది చేస్తూ కూర్చున్నాను అనుకోండి, యమాత రాజ భాన సలగా అది అందుతో కూర్చోండి జీవితాంతం, ఏం లాభం? ఏం రాదు. కానీ ఇది ఉంటే, నేను ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కడో హిందీ నేర్చుకుంటున్నప్పుడు నేర్చుకున్నాను, అది పద్యాల గురించి నేర్చుకుంటున్నప్పుడు ఏదో చెప్పాను నాకు, మీకు అర్థమవుతుంది కదా ఏదో ఉండని. కానీ మీకు ఆ పద్యాలు దాంతోనే పట్టుకుంటారు. కానీ ఇది తెలియటం కాదు కావాల్సింది, దీనిని ఉపయోగించుకుని మీరు నేర్చుకోవాల్సినటువంటి దేనికి ఉపయోగపడాలో దానికి మీరు వాడుతున్నారు. గాయత్రి మంత్రం అలా వాడుకోవాలి. కాదండి మాకు కొంచెం బాగోలేదు చెప్పి మార్చేస్తానండి, యథా మా నా గ్యా అని మీరు మొదలెట్టారనుకోండి ఏమవుతుంది? మార్చేస్తుంది. అదేవిధంగా మొట్టమొదటిసారి ప్రపంచంలో శ్రీరామ శర్మ ఆచార్య ముందు జన్మలో శ్రీరామకృష్ణ పరమహంసగా భక్తి యోగం చెప్పిన తర్వాత ఈ సైంటిస్ట్ చెప్పాలి గాయత్రి మంత్రాన్ని ఎలా చెప్పాలి అని వివేకానందని ఉపయోగించుకున్నాను. అప్పటికైనా భాష రాదు కదా రామకృష్ణ పరమహంసకి, వివేకానందని ఉపయోగించుకున్నారు. అంతేత అది సైంటిఫిక్గా డెవలప్ అవుతుంది. ఇంకా ఇష్టం వచ్చినట్టు ఏం చేసుకోవటం లే, వివేకానంద పట్టుకున్నాడు దాన్ని. వీటిని తెలుసుకున్న తర్వాత ఇవి కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జ్ఞానయోగ్యము అనేది మనం చదువుతూనే ఉంటాం. జ్ఞానయోగం అంటే ఏంటి? నాలెడ్జ్, జ్ఞానము. జ్ఞానం తెలుస్తోంది మీకు. తర్వాత వాళ్ళకి ఈ సమర్థ గురు రామదాస్ దొరవల ఏం తెలుసుకున్నారు? కర్మ. శ్రీ రామకృష్ణ పరమహంస ద్వారా భక్తి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను చెప్తున్నటువంటి విషయాలు, ఎక్కడ మార్పు వచ్చిందో. ఇంతవరకు కూడా ఎప్పుడెప్పుడో ఋషులు వాళ్ళు మనం చెప్పలేం కూడా, ఈ పృథంలో కాదు, వాళ్ళు అలా పుట్లు వచ్చి చచ్చి 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 కోట్ల 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 సంవత్సరాల్లోనే ఋషులు ఇవంతా పట్టుకున్నారు. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ ఋషులు మన శరీరము కలిగినటువంటి లైఫ్, శరీరము తెలిసి ఉన్నటువంటి మనం బతికున్నాం. ఈ భౌతిక శరీరము ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా, నేను తర్వాత మీకు చూపిస్తాను, అటు కోట్ల 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 సంవత్సరాల పైకిన, కోట్ల 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 సంవత్సరాల కిందకి వెళ్ళిపోయిన చిన్నదైనప్పుడు ఇంకెక్కడా మనిషి కనిపించడు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎక్కడ కనిపిస్తాడు వాడు? పృథ్వీలో కనిపిస్తాడు. అంచేత మీరు ఎలా మీరు అర్థం చేసుకుంటున్నా, సైంటిస్టులు అర్థం చేసుకున్నా, చివరికి వాళ్ళకి అర్థమైనటువంటి విషయం ఏమైందంటే, నువ్వు ఎక్కడెక్కడెక్కడెక్కడ ఏదేదో ఉంది కానీ పృథ్వీ మాత్రమే ఈ మొత్తాన్ని తెలుసుకోగలుగుతోంది. ఆ విషయం అర్థమైంది కదా? నాకు నీతికి ఏం పెట్టరు, కింద వదిలేశారు. అంచేత మనుష్యులు అనేటటువంటి మనము పృథ్వీ మీద ఉన్నాం. ఇలాంటి భౌతిక శరీరము కలిగినటువంటి ప్రాణి ఇంకెక్కడున్నాడు? ఎక్కడా లేడు. వెతుక్కుంటున్నారు వీళ్ళు, తర్వాత మీకు చూపిస్తాను ఎంతెంత దూరం చూపించాడు వాడు. ఇంకెక్కడ శరీరం ఉన్నటువంటి వాడు ఎక్కడ కలవటం? కానీ ఆ శరీరము ఉన్నటువంటి వాడు వాళ్ళు మనసు ఏ విధంగా జీవిస్తున్నారు అన్నది లేదు. అంచేత ఋషులు ఏమని తయారు చేసుకున్నారు అంటే, ఇంకా మనుష్యుల్ని తీసేద్దాం, వేస్ట్. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం కూడా ఒక ప్రాణులమే, జంతువులు వాటిలాగా. మన పృథ్వీ గ్రహంలోనే ఒక మనిషి ప్రాణము వదిలేస్తే ఎంతమంది ప్రాణాలు ఉన్నారో తెలుసా? 84 లక్షల మందిలో 83 లక్షల వాళ్ళందరూ పృథ్వీ మీదే ఉన్నారు. శుద్ధిలోనే జీవిస్తున్నారు. వాళ్ళ జీవితాలు దేవుడికి తెలియాలి ఏమున్నాయో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఆ సైన్స్ నేను 14 నుంచి మొదలెట్టబోతున్నాను. ఇంకా సైన్స్ లాగే చెప్తున్నాను కనుక మీరు సైన్స్ లాగే చదవాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు ఏదో క్లాస్ వింటే ఏం అర్థం కాదు మీకు. తమ యోగులు ఋషులు ఇప్పుడంతా యోగులు అందరూ ఎంత ఉన్నారు కదా, ఒకడు కూర్చుని ఏదో చెప్పుకుంటున్నాడు, వాళ్ళు చెప్తున్నది పక్కవాడికి తెలియదు, పక్కవాడు చేస్తున్నది పక్కవాడికి తెలియదు. ఇంకా సైన్స్ ఏమర్థం అవుతుంది? సైన్స్ ఎందుకు విధానం అయింది? అనేక దేశాలలో వాళ్ళు తెలిసినటువంటి పదార్థాలను వాళ్ల భాషలో తెలుసుకున్నది జ్ఞానం ద్వారా నేర్చుకుంటున్నారు. వాళ్ళని మెంటలీఫ్ అని, డాల్టన్ అని, ఎడిసన్ అని సైంటిస్టులు పేరు చెప్తున్నాం కదా. మీకు ఇంకోటి విషయం కూడా తెలుసునో లేదో, ఈ సైంటిస్టులకి వాళ్ళ భాష వచ్చు తప్ప ఇంగ్లీష్ ఒకరిందరికీ రాదు, ఎవరికీ రాదు. మీరేదో ఇంగ్లీష్ చదువుతున్నారు కానీ సైంటిస్టులో మీరు ఏదైనా లా చదువుతూ ఉంటే పృథ్వీలో దొరికినటువంటి ఈ నియమాన్ని కలుసుకున్నటువంటి సైంటిస్ట్కి వాడి తెలుగు వచ్చింది, ఆ భాషలోనే నేర్చుకున్నాడు. కానీ ఇప్పుడు మీరు సైన్స్ చదువుకుంటున్నప్పుడు ఎడిసన్ అని చెప్తున్నప్పుడు ఏ దేశంలో పుట్టాడు, వాడి భాష ఏంటి అని అడగటంలే. డాల్టన్ అంటే వాడి పేరైతే చెప్తున్నారు కానీ వాడి మొహం ఎలా ఉంటుందో తెలుసా మీకు? సైంటిస్టులకి ఎప్పుడైనా విన్నారా సైన్స్లో డాల్టన్ థియరీ అని చెప్తూ ఉంటే డాల్టన్ ఎప్పుడు పుట్టాడండి, వాళ్ళ తల్లిదండ్రులు ఏంటండి, ఎంత పుట్టారండి, పెద్దవాళ్ళు పుట్టి డాల్టన్ థియరీ చదవాలి మీరు. డాల్టన్ ఏం చెప్పాడు అదొక్కలైనా చెప్తున్నాం. అంతేకాపు డాల్టన్ తల్లిదండ్రు ఎవరు, వాళ్ళ తమ్ముడు ఎంతమంది, చిన్నప్పుడు ఏం అల్లరి చేశాడు, నీళ్ళల్లో కూర్చుని ఓ రాక్షసుడు అని వివేకానంద భయపడుతూ ఉండేది కదా. ఆ కథ తెలుసా మీకు వివేకానంద గురించి? చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉండేవాడు, నేను ఎవరినో అడిగితే ఓ భూతం తీసుకొచ్చి పెట్టింది, ఆ నీళ్ళల్లో పడి చాలా గొడవ చేస్తున్నాడు ఇళ్ళల్లో అని. అదా వివేకానంద దగ్గర నేర్చుకున్నది. వివేకానంద ఏం చెప్పాడు అదోడే నేర్చుకుంటున్నావా? ఎవరైనా వింటున్నావా? మీరు డాల్టన్ థియరీ చదివి వాళ్ళ సైన్స్ పట్టుకుంటున్నారు. మన యోగులు పేర్చి చదివి ఏం చదువుతున్నాం? వాళ్ళ జీవితం యొక్క అక్షరాలను నేర్చుకుంటుంది, ఎలా పుట్టాడు, ఎలా చచ్చాడు. మీకు ఎవరికైనా తెలుసా సైంటిస్ట్ ఎప్పుడు చచ్చిపోయాడు? సైంటిస్ట్ స్టూడెంట్స్ కొంతమంది చదివిన వాళ్ళు ఉన్నారు కదా, ఒకసారి చెప్పండి ఎప్పుడు చచ్చిపోయారు, చేతులు ఎత్తండి ఒకసారి. ఏ సైంటిస్ట్ అయినా వాడు క్లాసు గురించి చదువుతున్నప్పుడు, వాళ్ళ పుస్తకాలు చదువుకుంటున్నప్పుడు వాడు ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చచ్చాడు అని అడిగారా? అదెవడో అడగటంలే. ఏం అడుగుతున్నారు? వాళ్ళు ఏం చెప్పారు పృథ్వీలో, ఏ జ్ఞానం మీకు ఇచ్చారు? ఇక్కడ ఈ మాటలు జాగ్రత్త, ఇది మన పృథ్వీ గ్రహం అమ్మా. మన పృథ్వీ గ్రహం అంటే మన పృథ్వీలలో ఉన్నటువంటి జీవితాలు, ఆ జీవితాలు జీవిస్తున్నాయి. అందులో మనుషులు ఒక్కళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళందరూ వాళ్ళ భాషలో తెలియాలి. జీవులు ఉన్నాయండి, గంధిరీకలు ఉన్నాయండి, అవంతా ఎందుకు ఉన్నారు? పావులు ఉన్నాయండి, అందులో నాగపావులు ఉన్నాయండి, ఇంకా మీకు కావాలంటే నాగం మీద ఏంటని మణి అది వెతుక్కోవటానికి వెళ్తున్నామండి. ఇదా ఆ జీవితాలు వెళ్తున్నాయి, రకరకాలుగా వెళ్తున్నాయి. కానీ మనిషి అనేటటువంటి శరీరం మనము ఇక్కడున్నాం, ఇక్కడ పుట్టే మనం అంటే మొత్తం పృథ్వీ మీద 84 లక్షల మంది రకరకాల జీవితాలలో ఈ మనిషి ఒకడు. అంటే ఒకడు మనిషి, మిగతా వాళ్ళు ఎంతమంది అంటే 83,99,000. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కానీ అస్తమానం అంత లెగించకుండా దాన్ని 84 లక్షల మంది అనేస్తాం. మనం ఒక్కడిని ఉంచితే ఎంత, ఉంచకపోతే ఎంత, అంటే మనకి వాళ్ళకి మధ్య ఇది చూసుకుంటే 1:84,00,000. అంటే మనం ఉన్నా లేకపోయినా మిగతా 84 లక్షలకి ఏమవ్వదు పృథ్వీ మీద. అది అర్థమవుతుందా? చెప్పిన మాట అర్థమైందా? మీకేం చెప్పాను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 84 లక్షల జీవితాలు పృథ్వీ మీద ఉన్నాయి. అది అర్థమైందా? పృథ్వీ మీదే ఉన్నారు వీళ్ళందరూ. నా పేర్లన్నీ మీరు చూసుకోండి. తెలుగులో ఎవరైనా తయారు చేసుకుని వేరుగా పెట్టుకుని పెట్టుకోవటం ఇంకా చాలా మంచిది, మీకు ఇంకా ఎక్కువగా అర్థం అవుతుంది. ఈ 84 లక్షల మంది అందులో మనిషి ఒకడు. అంచేత ఒక మనిషి లేకపోయినా 84 లక్షల మంది అనుకోండి, ఒకటి తగ్గిపోతే మీరు అందులో లెక్క పెట్టకండి. పెద్ద పెద్ద ఈ పృథ్వీ మీద ఎప్పుడు దేవుడే తెలియాలి ఎన్ని లక్షల కిందటో మనిషి పుట్టాడు. ఇదంతా జరుగుతూనే ఉంది మొదటి నుంచి. మనిషి అనేవాడు ఈ మధ్య కాదు, ఈ వీళ్ళతో కలిసి పుట్టలే, ఈ మధ్యలో పుట్టాడు. కొన్ని లక్షలు సైంటిఫిక్గా మీరు తయారు చేసి పట్టుకోండి. ప్రిమిటివ్ ఎక్కడుండేవాడు? అడవిలో ఏదో తింటూ ఉండేవాడు. భాష తెలియదు, ఏమీ తెలియదు. మెల్లిమెల్లిగా వాళ్ళు అగ్నిని తెలుసుకున్నారు. అగ్ని అనేది ఒక్క మనుషులకి తప్ప ఇంకెవరికి ప్రపంచంలో తెలియదు అన్న విషయం అర్థమైందా మీకు? అగ్ని అనే విషయాన్ని ఉపయోగించుకుని కావలసినటువంటి వాళ్ళు ఒక మనిషి ఒక్కడే, వీడు మాత్రమే. అరణ్యాలలో మిగతా వాళ్ళెవరికి అగ్ని తెలియదు, తెలుసా? ఎక్కడైనా పృథ్వీలో ఎప్పుడైనా చూశారా మీరు? కానీ అగ్ని ఉంది. ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఈ మనుషులందరూ కూడా అగ్నితోనే జీవిస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఆ అగ్నిని ఎలా వాడాలో. వీడు తెలిసిని అగ్నిని నేర్చుకున్నాడు. మొట్టమొదట ఆ ఆదిమ వ్యక్తి ఎలా ఎందుకు పుట్టాడో కూడా మనకు తెలియదు. అదంతా ఋషులకు తెలియదు, ఎందుకు వాళ్ళని పుట్టించారు పృథ్వీలో. ఇంకెక్కడా లేరు అని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంకెక్కడా మనిషి లేడు. అంచేత మనిషి లాంటి వ్రతం వ్యక్తిని చూడాలి అనుకుంటే ఎక్కడుంటుంది? మొత్తం పృథ్వీ మీదే ఉన్నాం మనం. అంచేత పృథ్వీకే మనం కేంద్రం, ఇంకెక్కడ లేరు. అది కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన విషయం ఎందుకు జాగ్రత్తగా మిమ్మల్ని అర్థం చేసుకోమంటున్నాను అంటే, ఇంకా ఋషులు ఇటు పృథ్వీ గ్రహము మనుషులంటే అసహ్యం చేసుకుంటున్నారు. మీరు ఇలా ఇలా ఈ ముగ్గురిని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అగ్నితో అరణ్యంలో అటవీలో నేర్చుకున్నారు, ఏదో ఏదో చేస్తూ ఉండేవారు, అగ్ని నేర్చుకున్నారు. ఇంకాస్త పైన ఇంకాస్త ముందుకు వెళ్ళిన వాడు చక్రాన్ని తెలుసుకున్నాడు. వీళ్ళంటానే ఇప్పుడు మీరు ఏం చెప్పుకున్నా, మీరు ఉపయోగించుకునేటటువంటి దేన్నైనా ఈ రెండింటినీ వాడుతున్నారు, అగ్ని చక్రము. ఆఖరికి మీరు ఏరోప్లేన్ ఎక్కాలన్నా ఏం కావాలి? అగ్ని కావాలి. అగ్ని బదులు పెట్రోల్ పెడతారు, కానీ ఆ పెట్రోల్ కూడా ముందు మంటే ఎక్కితే కదా ఎక్కుతుంది. అంచేత అగ్నితో ఆ పెట్రోల్ వాడతారు. మరి వెళ్తానికి భూమి మీద ఎక్కటానికి ముందు చక్రాలు. ఇంచేత ఇది రెండు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అగ్ని చక్రం. ఆ తర్వాత పెద్ద ప్రమాదం ఏర్పడింది. దాని తర్వాతది మనిషి నేర్చుకోలేదు ఇంతవరకు. మీకు తెలియదు ఆ మూడోది ఏంటో. దేని గురించి చెప్తున్నాను అర్థం చేసుకోండి. నేనేదో అగ్ని గురించి దాని గురించి మాట్లాడటం లేదు. మామూలుగా సైంటిస్టులుగా ప్రకృతిలో ఇప్పుడున్నటువంటి మనుషులందరూ జీవించటానికి ఇవి రెండే ఆధారం, అగ్ని చక్రము. ఫ్యాన్ కావాలి, చక్రం లేకుండా ఫ్యాన్ ఉందా? ఇంకోలాగా వాడతారు, అది మీకు తెలియట్లేదు, అది వేరే విషయం. కానీ ఏంటి వాడుతున్నారు మీరు? రెండే, వీల్ ఫైర్. దాంతో ఎక్కడో మిగతా జానులలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఎక్కడో జీవిస్తూ కోట్ల 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 సంవత్సరాలు పడుతుంది వాటికి, మిగతా వాటి అన్నిటికీ కూడా ఈ లోవర్ మెంటల్ లెవెల్ వరకు రావటానికి, ఇవి వెళ్ళటానికి 350,000 కోట్ల సంవత్సరాలు ఎంతో చెప్పలేదు. మీకు అర్థమైపోయింది పెద్ద లంకకి ఎన్ని కోట్లని చెప్పుకుంటే ఉంది, అర్థమైంది కదా? కానీ మనిషి 5 ఏళ్లలో వీళ్ళందరూ ఇక్కడెక్కడి నుంచో మెదలెట్టి ఇక్కడికి వచ్చినవాడు ఈ రెండింటితో వచ్చేస్తున్నాడు. అగ్ని చక్రం తేడా అర్థమైందా? మొత్తం ప్రపంచంలో వీళ్ళు తప్ప, పృథువులు తప్ప ఇంకెవరు లేరు అది నేర్చుకునేవాళ్ళు. వెతుక్కోండి, వెతుక్కుంటున్నారు కదా సైంటిస్టులు. ఎన్ని సంవత్సరాలు చూపిస్తారో. ఓ పంచే అసలు పృథ్వీలు ఎంత పైనుంచి లోపలికి కిందకి వెళ్తుందో ఒకసారి చూసేయండి. చూసేస్తే మీకు నేను చెప్తున్న మాట అర్థమవుతుంది. మనం ఇక్కడ కూర్చొని ఏదో చేస్తున్నాం, కానీ మీరు ఎంత గొప్పవాళ్ళు మీరు అది ముందు మీకు అర్థం కాక చస్తున్నాం అని. చస్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, చంపేస్తా ఉంటున్నారు. 2012కి వేరు పనికిరాని వాళ్ళని చంపేస్తున్నాం అని స్పష్టంగా చెప్తున్నారు సైంటిస్టులు. ఎప్పుడో చెప్పారు, ఇప్పుడో స్టార్ట్ అయింది. కానీ ఇది తెలిసిన వాళ్ళు చావరు. ఆ మూడోది ఎలా నేర్చుకోవాలో చెప్తాను నేను, కానీ ఇది చూసుకోండి ముందు, కాస్త చూసుకున్నాక అర్థం అవుతుంది మీకు. పృథ్వీ మీద ఉన్న మనిషి పైన ఎంత దూరంలో ఉన్నాడు, లోపలికి, లోపలికంటే నా ఉద్దేశం పాతాళంలో కాదు, పరమాణు కంటే కిందకి. పరమాణమే చిన్నది, దానికంటే చిన్నవాడు ఎంత దూరంలో వెళ్తున్నాడు చూడండి. తెలుసున్నటువంటి మీరు ఏం నేర్చుకుంటున్నారు చూసుకోండి. తీసింది అర్థమైంది కదా. దీన్ని బట్టి మీకేమర్థమైంది? పృథ్వీ మీద తప్ప సృష్టి అర్థమైందా? ఎన్ని కోట్లు మీరు ఊహించగలరా? అసలు ఇంకెక్కడ మనిషి లేదు, చిన్న పణం. ఆ పణం కింద కిందకి వెళ్ళిపోయారు. మీరు పైకి ఎంత ఎత్తారు అంత లోపలికి వెళ్ళారు. మనిషి ఎక్కడైనా ఉన్నాడు? ఎక్కడున్నాడు? పృథ్వీ మీద ఉన్నారు. ఉన్న జీవితం మీరేమని చేస్తున్నారు? అంతంత జ్ఞానం ఉంది, మీకే సైన్స్ రాదు, ఏది తెలియదు. కానీ ఏ ప్రపంచం అంటే నా ఉద్దేశ్యం చూసారా, ఎంతెంత దూరం? 10 పక్కన 23 సున్నాలు, పైకి కిందకి చిన్న చిన్న వాళ్ళ దగ్గర వెళ్ళిపోయినా వాటిని తెలుసుకుని అన్నీ చెప్పగలిగేటటువంటి సర్వజ్ఞుడు ఎవడుకుంది? మనిషికుంది. అంతవరకు అర్థమైంది కదా. మరి ఆ మనిషి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎందుకయ్యా ఈ జీవితం ఎందుకు అని తీసేస్తున్నారు వాళ్ళు. ఇలా చాలాసార్లు తీసుకెళ్ళారు, ఇదే మొదటిసారి జరిగింది కాదు. చాలాసార్లు మనుషులు చనిపోయారు, పుట్టారు. వాళ్ళకి తెలుసు ఈ క్షమానం చేయాల్సింది, తెలుసుతూ ఉంటారని కూడా తెలుసు వాళ్ళకి. మళ్ళీ తీసుకొస్తారు వాళ్ళు. కానీ 1850 ఆ ప్రాంతాల్లో సైంటిస్టులందరూ వేరువేరుగా చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ భాషలో చేస్తూ ఉండేవారు. చదువుకునేవారు కాదు, ఎడిసన్ వాళ్ళు కూడా అన్న మాట అర్థమైంది కదా. కాలేజీలో అట్లా ఏం నేర్చుకోలే, నేర్చుకున్నారు చెప్పుకుంటూ ఉన్నారు. అవంతా ఒక పద్ధతిలో తీసుకొచ్చి సైంటిస్ట్ తీసుకురావాలి. అది తీస్తున్నప్పుడే మనుషుల్ని కూడా దీన్ని అర్థమయ్యేటట్టు చేసి, అసలు ఈ పృథ్వీ ఎందుకున్నాడు వీడు? మనిషి తప్ప జరుగుతున్నటువంటి గొప్పదనాన్నో ఇంకెవడూ గర్చలేడు. అది మాత్రం అర్థమైంది కదా. జంతువులు ఎవరు నేర్చుకోలేరు దాన్ని, కానీ ఈ జంతువు చేయగలడు. అందుకే ఈ సమాజాన్ని సోషల్ యానిమల్ అని సైంటిస్టులని చెప్తాం. మనం మనుషులమే కానీ సామాజిక జంతువులు. సరే, ఇంకెక్కడికి ఎత్తుతావు? నెక్స్ట్ వెళ్ళాలి కదా నువ్వు పైకి. జంతువుగానే ఉంటే ఏం లాభం? జంతువుగానే చేస్తున్నాం మనం. ఆహార నిద్ర భయమైదు నంచ అంతే వచ్చు మనకి, కాదా? జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఏం తెలుసు మనకి జంతువుల గురించి? ఆహారం. ఆహారం తర్వాత ఏమొచ్చు? నిద్ర వచ్చు. ఆహార నిద్ర భయమైదు నంచ జంతువులకి తెలుసు, మనకి తెలుసు. నేనేమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి? అది మీకందరికీ తెలిసింది ఏంటి? ఆహారం తెలుసు, నిద్ర తెలుసు, భయం తెలుసు, దాని తర్వాత మైథనం. అది కూడా మీ చేతుల్లో లేదు, జరిగిపోతుందంతే. మీ చేతిలో ఏం లేదు, అది కానీ జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఎలాగోతే జంతువులు పుడుతూ వస్తున్నారు, మైథనంలో కూడా మనం పుడుతూ వస్తున్నాం. అంతకంటే ఎక్కువ ఏమన్నా తెలుసా మనకిప్పుడు? కానీ తెలియాల్సింది ఏముంది? ధర్మం తెలియాలి. ధర్మం అంటే మనం ముఖ్యతను ఏంటి? చచ్చాక ఎక్కడో స్వర్గంలో వీడెవడో రంభతో ఉంటే ఇంకోడెవడో దేవత కలుస్తూ ఉంటారు. చచ్చాక ఓ పెద్ద మైథనం ఒకటే మీరు అర్థం చేసుకుంటున్నారు తప్ప ధర్మం అంటే ఏమిటి? ధర్మం మీకు తెలిస్తే ఆ పదార్థాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. దాన్నే భౌతిక ధర్మ, రసాయనిక ధర్మ అని ఫిజిక్స్లో చెప్తాం. రెండు రకాల ధర్మాలు ఉన్నాయి. మీ భౌతిక శరీరానికి సంబంధించినటువంటి ధర్మము, ఇంకోటి మీ మనస్సుకు ఉన్నటువంటి ధర్మము. కెమిస్ట్రీ అంటారే మన మైండ్ యొక్క మెటల్స్ మాకు రాదు తెలుసా. మనస్సు ఎలా ఉపయోగించుకోవాలో? భయపడితే ఏడుస్తారు, భయపడుతూ నోరు మూసుకుంటారు తప్ప. భౌతిక జగత్తులో భౌతిక ధర్మాన్ని రసాయనిక ధర్మాన్ని తెలుసుకుని సైన్స్లో రోజుకి 10,000 కొత్త పదార్థాలను తయారు చేస్తున్నారు సైంటిస్టులు ప్రతిరోజు. ఆ మాట మీకు అర్థమైందో లేదో, అది ఫ్యాక్ట్. అది మీరు అడగండి సైంటిస్ట్ని. రసాయనిక ధర్మము, భౌతిక ధర్మము, ఈ రెండింటినీ వాడికి భౌతిక ధర్మంలో ఏం నేర్చుకుంటున్నాం మనం? ఎప్పుడు సృష్టిలో చూశారు కదా ఎంతెంత దూరం, అది కూడా కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అది చెప్పడం చాలా కష్టం, ఎక్కడా ఏం రావటంలే. కానీ మనిషి ఎప్పుడైతే భౌతిక జగత్తు యొక్క భౌతిక ధర్మాన్ని, భౌతిక రసాయనిక ధర్మాన్ని, పదార్థాన్ని చూస్తున్నాడు వాడు, కానీ వాడు ఏం చేయగలుగుతున్నాడు ఇప్పుడు సృష్టిలో? ఎన్ని కొత్తవి నేర్చుకోగలుగుతున్నారు మీరు? రోజుకి 10,000 మరి మనకేమొచ్చు? చెప్పింది అర్థమైంది కదా, అందుకు ఈ క్లాసెస్ చెప్తుంది. అది ఓ భౌతిక ధర్మంలోనే నువ్వు రోజుకి 10,000 పదార్థాలను తయారు చేసుకోగలిగితే భౌతిక జగత్తు ఈ భౌతిక ధర్మాన్ని చేస్తే రక్త బీజుడు అయ్యేవాడు. రక్త బీజుడు చెప్పింది అర్థమైంది ఎవరికైనా? ఎవరికి అర్థమైందో చెప్పండి చేతులు ఎత్తి. తెలీదు. దుర్గా సప్త చేతులు ఒక రాక్షసుడు ఉండేవాడు, తన చచ్చిపోతే వాడి రక్తపు బిందువుల నుంచి అలాంటి వాళ్ళు పుట్టుకుంటూ వస్తారు. వాడు ఇలాంటి వాడు, మళ్ళవాడు ఏదో ఇంతలా మామూలు వాడు కాదు. అది ఎన్నిసార్లు చదువుతారు దాన్ని, ఎప్పుడైనా నేర్చుకున్నారా మీరు? భౌతిక ధర్మము, భౌతిక ధర్మము మీరు తెలుసుకోగలిగితే ఒక భౌతిక విషయంలో పదార్థాలను ఇప్పుడు సైంటిస్టులు ఒక రోజులో కొత్తవి ఎన్ని నేర్చుకుంటున్నారు? 10,000 మినిమం. అది అంతకంటే ఎక్కువ కూడా అవుతున్నాయి. మరి నువ్వేం చేస్తున్నావు? పాయింట్ అర్థమైందా మీకు? క్లియర్గా అర్థమైందా ఏం చెప్తున్నావు? మీకు క్లియర్ అవుతే తప్ప నెక్స్ట్ స్టెప్ చెప్తాను వేస్ట్. నేను ఈ విషయం అర్థమైంది కదా, ఈ పదార్థాలు ఈ భౌతిక విషయాలను మూలకలు అని మనం ఎలిమెంట్స్ అని చెప్తాం కెమిస్ట్రీలో. మీకు అర్థమైంది కదా, ఇది ఉన్న వాటిలో మీరు పైకి ఎక్కడికో ఇందాక చూశారు కదా, అక్కడ ఏముంది అంటే ఇవి రెండే మిగిలి ఉన్నాయి. హైడ్రోజన్ హీలియంగా మారుతూ ఉంటే అవన్నీ జరుగుతున్నాయి. రెండే నేర్చుకుంటున్నాం ఇక్కడ, అది మీరు చేసింది కాదు, పృథ్వీలోనే జరుగుతుంది. ఇవి రెండే జరుగుతుంది, హైడ్రోజన్ కలుస్తూ ఉంటుంది, సూర్యుడు తయారుతున్నది. అది అర్థమైంది కదా, ఎన్ని ఉన్నాయవి, ఎంత దూరం ఉన్నాయవి, మీరు ఊహించగలిగారా ఎంతెంత దూరంలో సైంటిస్టులు పట్టుకోగలిగారు? కాదండి, చిన్నవాళ్ళనే చూస్తానండి. అంటే ఆ చిన్న పరమాణు కంటే కిందకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయింది? అది 10^23. కానీ ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? రక్త బీజుడు లాంటి వాళ్ళు ఉంటే అప్పుడు ఏం చేసింది ఆవిడ? రక్త బీజాన్ని ఉంచిందా? అలాంటి వాడు అక్కర్ లేదని కాల్చేసిందా? కథ అర్థమైందా? రక్త బీజం బతికి ఉండాలా, తీసేయాలా వాడిని? ఇప్పుడు అదే జరగబోతుంది. ఎందుకు మీరు రక్త బీజం లాంటి పనే చేసుకుంటున్నారు? మీరు ధర్మం పేరుతో అంచేత ధర్మం పేరుతో ఈనాడు రక్త బీజుల్లాగా చేస్తున్నారు తప్ప ప్రేమగా జీవించటం అర్థమైందా? మీకు చెప్పిన విషయం అర్థమైందా? విషయం అర్థమైందా? హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఏం చేస్తున్నారు? చస్తున్నారు. కావటానికి పెట్టింది రథం ధర్మరాజు చేసుకుంటే దుర్గాదేవి మళ్ళీ ఏం చేస్తుంది? ఇప్పుడు అదే జరుగుతుంది. మీరేం కొట్టుకోక్కర్లే, వాళ్ళు చేసుకోదలుచుకుంటే ఒక్కసారిలో ఎత్తేస్తున్నారు. మనకు కొంచెం చూపించారు వాళ్ళు ఏం చేయబోతున్నారు. ఇప్పుడు మన గోళ ఎలా కుట్టుకుంటుందో అర్థమైంది. దేని గురించి చెప్తున్నాను నేను? ఇంకా మనమే యుద్ధం చేసుకోక్కర్లే, మనకి తీసేయాలి అనుకుంటే ఒక్క నిమిషంలో కాల్ చేయగలరు వాళ్ళు. కానీ ఋషులకి దాని ప్రాముఖ్యం తెలుసు, వీళ్ళకి చాలా సంఖ్య ఉంది, అర్థం చేసుకోవటం లేదు వాళ్ళు అని మెల్లిమెల్లిగా. మానవ జీవితం ఎన్నిసార్లు చచ్చిందో, ఎన్నిసార్లు పైకి వచ్చిందో మీకు తెలుసు కదా ప్రళయం. ఈ విషయం మీకు అర్థమైందా? కొత్తగా మొదటిసారి ప్రళయం అయిపోతూ ఉంటుంది మనుషులు. కానీ ప్రతిసేది మెల్లిమెల్లిగా 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 ఇప్పుడున్నటువంటి మనుషులు సైంటిస్ట్ లాగా అర్థం చేసుకుని మనుషుల్ని ఎలా వాచించాలి, ఎలా ఉపయోగించుకోవాలి వాళ్ళని, ఇలా కుట్టుకుంటున్నాయండి. ఏంటా చావులు? మనుషుల్లాగా. అలా పుట్టినటువంటి మనుషుల్ని ఏమంటారు? దేవతలు అంటారు. ఇంకా ఇలాంటి వాళ్ళ మనుషుల్ని మనుషులు అందరూ. ఇది ఎప్పుడైతే వాళ్ళు నేర్చుకుంటారో, ఏ విధంగా అయితే ఈ భౌతిక ధర్మము, రసాయనిక ధర్మము, భౌతిక ధర్మంలో ఎలా అయితే తెలుసుకున్నారో, మీలో ఉన్నటువంటి దాన్ని మీరు నేర్చుకోవటానికి ఎప్పుడైతే మీరు నేర్చుకోగలగాలో సైంటిస్ట్గా, ఏమైపోతుందో ఏం జరగాలో తెలుసా మధురులు? మనుషులు కనుక మీరు పుడితే ఎన్ని గ్రహాల గురించి మీరు చదివారు? మీరు ఊహించగలరా ఎక్కడెక్కడ ఉండాలో? ఎక్కడ మనుషులు లేరు. కిందకి వెళ్ళిపోతే ఎక్కడున్నారు? చేయగలిగిన వాళ్ళు ఎవరు? మీరందరూ. మీలో ఎవరైనా నేర్చేసుకోవచ్చు. అవుతే వాడు 60 దినాల్లో చేసేస్తాను, 80 రోజుల్లో ఇదంతా చేస్తాను అంటే చేయగలడా వాడు? బ్రహ్మ, విష్ణు, శివ, ఈ మాట వింటూ ఉంటారు కదా, గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర. బ్రహ్మ ఎన్నేళ్ళు బతుకుతాడు? వాడు చస్తాడు, అది తెలుసా తెలియదా మీకు? ఇప్పుడు బ్రహ్మ చచ్చాక రెండో బ్రహ్మ రెడీగా ఉన్నాడు, కానీ ఆ టైం ఎన్ని కోట్ల సంవత్సరాల తర్వాత అవుతుందో మనకు తెలియదు. వాళ్ళ లెక్కల్లో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఆ పాట అర్థం లేదా? ఎవడు రాబోతున్నాడు? హనుమంతుడు. అది అంత తెలుసా? అది మీకు అర్థం లేదా? అవుతాడు వాడు, కానీ ఇంకా వాడికి టైం ఉంది. ఈ లోపల ఈ భ్రమ చేసుకోవాల్సింది చాలా ఉంది. వాళ్ళ అవస్థలో ఓడపడుతున్నాడు బ్రహ్మ. వాడికి చేసేవాడు కావాలి కదా. ఓ బ్రహ్మను నయం చేశాడు పృథ్వీ గ్రహాన్ని. ఇంకా పృథ్వీ తయారయ్యాక అందులో ఉన్నటువంటి జీవులన్నీ చచ్చి పుట్టి చచ్చి పుట్టి మెల్లిగా ఎదుగుతున్నాడు కదా, అది విష్ణువు చేస్తాడు. గత ఇంపార్టెంట్ ఎప్పుడు? విష్ణువే. వాడు క్రియేట్ చేసి పెట్టేశాడు, ఇంకా వీళ్ళు చేస్తున్నాడు విష్ణువు, అవస్థపడుతున్నాడు. వస్తువు పని ఎప్పుడు కూడా రాక్షసులు ఏం చేస్తాడు? మీకేమైనా డౌట్ ఉందా? విష్ణువు పని ఏంటి? ఇప్పుడు కూడా అదే విష్ణువు. మనం అందరినీ రాక్షసుల్లాగా మనం జీవిస్తున్నాం. మీరు చావటానికి వీలు లేదు. కానీ సప్తఋషులు కొంతమంది ఉన్నారు, ఒకసారి వాళ్ళని చూడండి. కానీ అసలు ఏం చెప్తాడో మీకు తెలియకుండా ఏం చూస్తారు? అది పిచ్చివాళ్ళ చదివి. మీరు ఫిజిక్స్ చదవాలంటే ముందు కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్స్ తెలియాలి కదా. ఇప్పుడో తెలుసా మధ్యన ధ్రువుడు ముందు ఎక్కడున్నాడు? పృథ్వీ గ్రహం మీద ఉన్నాడు. ఏ శరీరంలో ఉన్నాడు? మనిషిలాగా జీవించాడు. ఇప్పుడు వాడు అక్కడున్నాడు, వాడు అవస్థపడుతున్నాడు. వీడితో పాటు వీళ్ళు ముందు ఎక్కడున్నారు? ప్రభు వాళ్ళే చస్తున్నారు. వాళ్ళు మనకి దారి మనం చెప్పే అయ్యా బాబు, మీకు అర్థం అవటం లే మేము చెప్తున్నాం సప్తఋషులు అంటే ఏం అర్థం అవటం లే? అది చూస్తుంది కానీ విష్ణువు చేసే పని మీకు అర్థమైంది కదా. విష్ణు పని ఏంటి? లేని దాన్ని తీసేసి రాక్షసుల్ని, పనికిరాని వాళ్ళని లేని చేసి పనికొచ్చిన వాడిని ఉపయోగించాలి. అంతవరకు అర్థమైంది అందరికీ? ఏ ఆయుధాలు ఉపయోగించి వాడించేవాడు? విష్ణు శంఖం. ఇది శంఖం. ఈ శంఖాన్ని ఉపయోగించుకుని ఉపయోగించుకోవాలని ఉంచుతాడు, పనికిరాని వాళ్ళని తీసేస్తాడు. శంఖం మీకు తెలుసు కదా, 18వ అధ్యాయంలో గీత చెప్తున్నప్పుడు ప్రతి వాడికి శంఖం చెప్తారు. తెలుసా తెలీదా? ఇప్పుడు శంఖాల గురించి నేను చెప్పటం లేదు, కానీ ఆ శంఖం, ఈ శంఖం ఉంది అక్కడ, మీకు కనిపించదు కానీ పనిచేస్తుంది. అదే ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని సర్వ చేయటానికి 2012కి సర్వనాశనం చేస్తుంది అని చెప్పేశారు వాళ్ళు. అది చూపించే, అది జాగ్రత్తగా చూపించు. 2012 21 డిసెంబర్కి మనుష్యులు ఉండరు అని సైంటిస్టులు కూడా ఒప్పిస్తున్నారు, క్యాన్సిల్ చేసి. దేని మీకు తెలియటం లేదు. మీ అదృష్టం ఏంటంటే చెప్పినా మీరు ఎక్కడో జరిగింది అనుకుంటారే తప్ప పక్కవాడు చూస్తున్నాడని తెలియదు. కానీ ఇదంతా వాళ్ళు రాసిందే. 7 కారణాలు చెప్పారు. పృథ్వీ ఉండదు, పృథ్వీ సర్వనాశనం అవుతుంది అని చూపించే ఎత్తేసేవంతా మన వాళ్ళకి తెలుసు. ఆ పేర్లు మాయాస్ క్యాలెండరు, సూర్యుడిలో ఉండేటటువంటి శక్తి, చేసేసే పేర్లు, యాటమ్ స్మాష్, బైబుల్, భగవద్గీత వీళ్ళందరూ చెప్పేది, సూపర్ వాల్కను, అగ్ని, ఇవన్నీ జరుగుతాయి. చేసేస్తే ఇవన్నీ జరుగుతాయి. ఇవంతా జరిగి ఏమవుతుంది, 21-12 వరకు, 12 నెల 2012కి ఇంకా పృథ్వీలో మనుషులు పోతారు. మిగతా వాళ్ళని చంపారని అర్థమైంది కదా, మీకు తెలిసిపోయింది కదా వాళ్ళ వరకు చచ్చిపోతున్నారా. మనతో ఉన్న జంతువులు చస్తారు, ఆవులు చస్తూ ఉంటే మనతో ఉన్న వాళ్ళు చస్తున్నారు. అడవిలో చచ్చిన వాళ్ళు ఎవరినైనా చూశారా ఇలా జరిగిన వాటిప్పుడు? నేను చెప్పిన ఉదాహరణ అర్థమవుతుందా? ఎవరు చచ్చారు జంతువులు? వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎవరైనా మన దగ్గరే ఉన్న వాళ్ళే చచ్చారు. మరి మిగతా ఊళ్ళల్లో అడవిలో ఉన్నటువంటి జంతువులు అవి చచ్చారా? ఇప్పుడు అదే జరగబోతుంది. డేట్ చెప్తున్నారు వాళ్ళు, అందుకని తొందరంతా క్లాసెస్కి నేర్చుకోగలిగితే ఇదే జరుగుతోందని అందరికీ తెలుసు. దాని గురించి మనం వాడాల్సినందుకు పోకుండా వాడాల్సిన గురించి మనం మాట్లాడుతున్నాం. దానికి ఇప్పుడు వాళ్ళు ఆధ్యాత్మికత చెప్పటంలే, వైజ్ఞానిక ఆధ్యాత్మికత చెప్తారు. సైన్స్ అలా నేర్చుకోవాల్సిందే మీరు, కానీ సైన్స్ ఎక్కడ నేర్చుకోబోతున్నారు మీరు? శరీరంలో కాదు, మనస్సులో నేర్చుకుంటున్నారు. మనస్సులో ఉన్నది మీ కంటికి కనిపించదు, లోపలికి వెళ్తుంది. అంతవరకు అర్థమైంది కదా? ఒకసారి పీరియాడిక్ టేబుల్ చూడండి, చూస్తే అర్థమవుతుంది. హైడ్రోజన్ ఉంది, హీలియం ఉంది, ఇవి రెండు ఉంటే ఏమొస్తుందని మీకు అర్థమైంది? ఇప్పుడు సైంటిఫిక్గా మీకు అర్థమైంది, ఎక్కడ సూర్యుడున్నా ఏం జరుగుతుంది అంటే హైడ్రోజన్ హీలియంగా మారుతుంది. డైరెక్ట్గా చెంపు చేస్తాం. 1, 2, ఇది అందరికీ అర్థమైందా మీకు? మిగతా చోట్ల యనమండుగురు ఉన్నారు, అష్టవసువులు అంటూ ఉంటాం మనం. భీష్ముడు అష్టవసువులు, పనికిరాని వాళ్ళు, పృథ్వీ నాశిపోవటానికి ఉపయోగించేవాళ్ళు. కృష్ణుడు 8వ వాడే, కానీ ఎలాంటి కావాలి? వసువులు దాటినటువంటి వాళ్ళు కావాలి, అది కావాలి. భీష్ముడుకు యుద్ధించటం కాదు, వాడు కరెక్ట్ పని చేశాడు, పనికి రానటువంటి వాళ్ళు మనిషి కావాలి, వాడి పని వచ్చేసాడు. కృష్ణుడు ఏం చేశాడు? బతికేవాళ్ళు ఉండాలి. ఇద్దరు యుద్ధమేం కాదు, ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది. అష్టవసువుల్లాగా భీష్ముల కింద చచ్చిపోతారా? చచ్చిపోండి. లేదు కృష్ణుల్లాగా ఉంటారా? దేవతల్లోకి వస్తారు. మీరు నేర్చుకోవాలి, అది సైంటిఫిక్గా నేర్చుకోవాలి. అది ఇలా మీరు చేసేటటువంటి మతాలతో వస్తే అర్థం కాదు. సైన్స్ నేర్చుకుంటున్నప్పుడు మీకు తెలుసు కదా పద్ధతిగా నేర్చుకోవాలి. మీరు చేసుకుంటున్నటువంటి మతాలు అవంతా చేస్తూ ఉంటే టెంపుల్స్ గుడులు చేస్తే ఏమీ మిగలవు. మీకు తెలుసు ఏమీ లేదు దేవుల దగ్గర. దేవతలు ఎవడు ఉన్నాడు అక్కడ? పూజారి ఉన్నాడు. అందుకే చాలాసార్లు రామకృష్ణ పరమహంస ఒక చిన్న పడ్డ వేశారు, పూజ అంటే పూజ ప్లస్ హరి, పూజకి శత్రువు వాడు పూజారి అని చెప్పేవాడు రామకృష్ణ పరమహంస. వాడి దగ్గర కూర్చున్నాడు రామకృష్ణ పరమహంస. చాలా స్పష్టం ఎప్పుడో చూస్తే కదా నేను, పూజారి పూజ ప్లస్ హరి పూజారి అంటే వాడు పూజలు చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఏమైనా పూజన గురించి ఎవడైనా మాట్లాడుతున్నాడా? పూజ వాడు చేద్దామన్నా మీకు ఇష్టం ఉందా? 108 పేర్లు చేయాలి మీరు, కరెక్ట్గా చేయాలి అంటే 45 నిమిషాలు పడుతుంది. 108 చేయకపోతే వాడు 45 నిమిషాలు చేస్తాను అంటే ఎంతమంది ఉంటారు కదా? వాడేం చేస్తాడు? ఇంకేట పూజారి పూజ అరిగా ఉండటానికి కారణం వాడు కాదు మీరు. అది నేర్చుకోవాలి, దానికి ఈ క్లాసెస్ అంట. నేర్చుకుంటే ఏమవుతుంది? ఈ అష్టవసువులు వస్తాయి, 1, 2, 3, 4 ఈ హనుమండుగురు, ఈ హనుమండుగురు, ఇవి రెండు యుద్ధం చేసుకుంటారు. భీష్మాస్తారు కిందన కృష్ణుడు కూర్చు. రెండు అర్థంగా చెప్పింది, భాష అర్థం చేయండి తొందరగా కొంచెం చెప్తున్నాను మన వాళ్ళు కనుక. మొదట ఎవరున్నారు? హైడ్రోజన్. ఎవరు హైడ్రోజన్ హీలియం కలిస్తే? సూర్యుడు ఉన్నాడు. ఇది అర్థమైందా? హైడ్రోజన్ హీలియం కలిస్తే ఏమవుతుంది? కానీ మీకు హైడ్రోజన్ హీలియం గురించి ఏమీ తెలియదు. మీరు ఏం తెలుసు హైడ్రోజన్ అంటే ఏం తెలుసు మీకు, హీలియం అంటే ఏం తెలుసు, ఏం తెలియదు. పెద్ద భక్తులు అది నేర్చుకోబడతాం. ఇది చెప్పను నేను, హైడ్రోజన్ హీలియం చెప్పను నేను, ఇది ఏది పదార్థానికి సంబంధించి ఎక్కడో ఉంది, అది ఎవరికి కావాలి, అది గురువు గారు అందజేశారు. మీరు ఈ హైడ్రోజన్ హీలియము లాగా సవితా శక్తి ఎలా ఉంటుందో తెలుసుకోండి అని చెప్తున్నాడు. అక్కడ అర్థం చేసుకుంటున్నాడు, గాయత్రులు చేసుకుంటున్నాడు. దాని మీద దెబ్బలట్టుంటారు కూడా, గాయత్రి ఇలా చేయొచ్చా అలా చేయాలి, నేర్చుకుంటాడు గురువు. కావలసింది ఇది, హైడ్రోజన్ నాకు హీలియం కావద్దు బాబు, ఈ సూర్యుడిలో ఏం కావాలి మనకి, అష్ట వసువులు 8 జన్మల్లో పుట్టినటువంటి కృష్ణుడు ఉండాలి, ఈ ఇద్దరు భీష్ముడు కృష్ణుడు. ఈ మధ్యన ఇవే ఉదాహరణలు చెప్తున్నారు, కానీ లెక్కలు బ్లాక్స్లో 8 అర్థం అయ్యాయా, ఇది అర్థమైందా? అంటే ఏం జరగాలి, భీష్ముడు కృష్ణుడు ఇద్దరు అష్టం వాళ్ళే, అర్థమైందా విషయం? ఇంచేత ఏం కావాలి, అష్టవసువులు ఎవరు, భీష్ముడు, ఈ అన్మందుగులు ఎవరు, కృష్ణుడు. ఇప్పుడు అది జరుగుతుంది. అది ఎక్కడ జరగాలి, మీ లోపల జరగాలి. మీ లోపల జరిగితే మీలో సూర్యుడు చంద్రుడు ఎక్కడున్నాడు మీలో, అది అర్థమైపోయింది కదా. అవి రెండూ కనుక కలవగలిగితే, సూర్యుడు చంద్రుడు కనుక కలవగలిగితే షట్చక్రాలు వస్తాయి. 8 ఉన్నాయి కదా ఇక్కడ, ఈ 8 మధ్యలో ఇక్కడ ఏం మిస్సింగ్, హైడ్రోజన్ హీలియంకి మధ్య 6 మిస్సింగ్. ఈ 6 మీరు లోపల పట్టుకోవాలి, మీ ఆ షట్చక్రాలను. అది చేసుకోకుండా నేను చెప్పవలసింది స్పష్టంగా చెప్పడానికి ఈ 2-3 లైన్స్ చెప్పాను. ఇది కావాలి సైన్స్ నేర్చుకోవటానికి. ఐన్స్టీన్ ఉండక్కర్లే, ఐన్స్టీన్ థియరీ తెలుసుకున్నాడు ఎవడైనా చెప్పవచ్చు. అలాగే ఈ సైన్స్ అని చెప్పేటటువంటి వాళ్ళు ఇద్దరే ఉన్నారు, లైఫ్ డివైన్, జీవన దేవత. ఇంగ్లీష్లో అరవిందో చెప్పాడు గురుదేవుడు. ఆ సైన్స్ నేర్చుకోవటానికి మీరు రెడీగా ఉంటే, సైన్స్ ఇంకా సైన్స్ లాగా చదవాల్సిందే మీకు తెలుసు కదా కష్టం, ఆధ్యాత్మిక సైన్స్ నేర్చుకుంటారు. నేనుంటే అర్థమైంది చెప్తూ ఉంటాను, లేకపోతే గురువుగారి పుస్తకాలు చదువుకుని అరవిందో పుస్తకాలు చదువుకుని నేర్చు కదా అని. కానీ నాకు ఇచ్చేది నేను ఉన్నా లేకపోయినా లైఫ్ చెప్పినటువంటి, ఇంగ్లీష్లో చెప్పినటువంటి అరవిందో లైఫ్ డివైన్ చదువుకోండి, లేకపోతే హిందీలో గురువుగారి జీవన్ దేవత చదువుకోండి. అది తప్ప మీరు ఉంటే 2012 లోపల మానవ నాశనం అయిపోతుంది. కానీ నేర్చుకుంటున్న వాళ్ళు ఏమవుతారు, పోరు, వచ్చినవాడు ఎలా పోతాడు, ఇంకా వాళ్ళు మళ్ళీ కొత్త ప్రధానాన్ని తయారు చేస్తారు, లేకపోతే ఈ పృథ్వీలోనే అభయాన్ని అర్థం చేసుకోండి. ఇంకా నాతో ఎవరు ఏం మాట్లాడకండి, చెప్పాల్సింది నేను చాలాసార్లు చెప్పేశాను. ఇంకా సైంటిఫిక్గా నేర్చుకోదలుచుకుంటే తప్ప నేను చెప్పను. కానీ దానికి ఒక కండిషన్ చెప్పాను నేను, 1 గంట సేపు 3 రోజులు ఎప్పుడో మీరు కలుసుకుని, వారంలో ఎంత అడిగాను నేను, రోజుకి 1 గంట అంటే మీరు రోజులు 3 1 గంటలు ఇక్కడ నేర్చుకుని నేర్చుకుంటూ ఉంటే. ఇది నేను మీ ఒక్కళ్ళకే చెప్పటంలే, థియోసఫీ వాళ్ళకి చెప్పబోతున్నాను, దీని గురించి తెలుసుకున్న వాళ్ళందరికీ కూడా ఇది చెప్పబోతున్నాను. నాయన మీరు వాడు రాస్తున్న పుస్తకమే, ఇదే నేను పెంచింది కాదు, ఆవిడ పట్టించుకోడది, అవి చెప్పటానికే నేను ఇక్కడే ఉంటాను. అన్ని క్లాసులు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఎవరు ఏ డ్రెస్, ఏ డ్రెస్తో నేను చెప్తానో ఆ డ్రెస్ స్టూడెంట్స్ ఎలా వచ్చినా నాకు అభ్యంతరం లేదు. వాంసాంశ జీర్ణాన్ని యథావిహాయ, బట్ట వేస్తున్నప్పుడు బట్టలకి కూడా ఒక కారణం ఉందా తెలియదు మీకు, ఏదో అందం కోసం దానికోసం తయారు చేస్తారు, అది కాదు. ఇవాళ నేను ఓసుకో వచ్చిన డ్రెస్తో చేసి ఉంటే అది చెప్పేసి ఉండేవాడిని, నేను డ్రెస్ మార్చుకున్నాను మీకు తెలుసా, సబ్జెక్ట్ మార్చాను, చెప్పేది ఇదే చెప్తా, విషయాలు ఎలా ఉంటాయో చూడండి, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవాళ నేను చెప్పిన విషయాన్ని మీరు నేర్చుకోండి. మిమ్మల్ని అందరినీ వీడియో, ఏ రోజు లెక్చర్ అది చదువుకోండి. మీరేదో అర్థమైపోయేదట్టు అనుకోకండి, క్లాస్ లాగా చదువుకోండి. చదువుకోలేదు అంటే మీరు పోగుంటారు, నాకేం లేదు, నేను నేను నా దారిలో నేనున్నాను, నా జీవితం నేను చేసుకుంటాను, వస్తే చెప్తాను, లేకపోతే లేదు. కానీ నేర్చుకోవటమే తప్ప. ఇంకా మీరు వచ్చి ఏమైందండి, నా బాధలు ఏంటండి అని ఏమైనా ఉంటే, శ్రీరాజ శర్మ ఆచార్య కంటే గొప్పవాడు లేడు. ఆయన ఇంకా పృథ్వీ గ్రహంలోనే దీని గురించి అవస్థపడుతున్నాడు. మీరు శాంతి కొంచెం కనుక మీ బాధలు ఆయనకి రాస్తూ ఉంటే అన్నీ నేను, అది చేసేది గురువులు చేసేది ఉంటారు, అదేం అడగరు. మీ ఇష్టం, మీరు జంతువులు అవుతారు, జంతువులు అవుతారు, ఈ మధ్యన చస్తూ ఉంటారు, ఎన్నిసార్లు పుట్టి మనుషులుగా పుడతారు, లేకపోతే ఒకే జన్మలో 5 ఏళ్లలో మీరు అమరులైపోతారు. జై.